गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धियो योदः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् విశిష్టత మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఏ మంత్రం యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలనుకున్నా కొన్ని మౌలికమైనటువంటి మానసిక మార్పులు మన శరీరాలలో, మన మనస్సులలో, మన భావాలలో, మన చేష్టలలో రాకపోతే ఎంత గొప్ప మంత్రమైనా అది ఫలించదు. గాయత్రి మంత్రం కూడా మామూలుగా ఒక సద్బుద్ధిదాయకమైనటువంటి మంత్రము అని మాత్రమే అనుకుంటే ఇంతకంటే మంచి మంత్రాలు వేదాల్లో ఉన్నాయి. సద్బుద్ధి కోసం ఆవాహన చేసేవి సరస్వతి సూక్తం అని, వరుణ సూక్తం అని, ఇంద్ర సూక్తం అని, రకరకాలైనటువంటి సూక్తాలలో సద్బుద్ధి కోసము ప్రార్థన ఉంది. అగ్ని సూక్తంలో కూడా ఉంది. కానీ మరి గాయత్రి మంత్రానికి ఇంత విలువ ఎందుకు అన్నది చాలా విషదంగా మనం అధ్యయనం చేస్తే తప్ప అర్థం కాదు. కొంత అధ్యయనం మనం చేసుకుంటూ వచ్చాం. ఇవాళ గాయత్రి ఉపనిషద్ గురించి చదువుకుందాం. ఉపనిషద్ అనేటటువంటి రచనలు ఒక మానవ జాతి యొక్క ఆలోచన విధానానికి సర్వోచ్చమైనటువంటి మాణిక్యాలు అనుకోవచ్చు. ఇంకా అంతకంటే అద్భుతంగా ఆలోచన విధానంలో ఎవరు ఎదగలేరు. మానవ మస్తిష్కము, మానవుని ఆలోచన విధానము, మానసు, మానవుని యొక్క మనస్సు చేయగలిగేటటువంటి పనులు ఉపనిషద్లో ఋషులు చూపించినంతగా, ఋషులు దర్శించినంతగా అంత ఎత్తుకి ఇంకా ఎదగజాలరు. మృత్యు తర్వాత ఏమవుతుంది, మళ్ళీ జన్మ ఉన్నదా లేదా, ఒకవేళ మళ్ళీ జన్మ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో వ్యక్తి మళ్ళీ జన్మిస్తాడు, ఈ ప్రశ్నలకి స్పష్టమైనటువంటి జవాబు ఏ విధమైనటువంటి సందేహము లేకుండా ఖచ్చితంగా ఇది ఇలాగే జరిగి తీరుతుంది అని చెప్పగలిగేటటువంటి ధీరత్వము మన దర్శనంలోనే లభిస్తుంది మనకి. ముఖ్యంగా ఉపనిషత్తులో, కఠోపనిషత్తులో మనం చెప్పుకున్నాం కదా, అసలు అగ్ని విద్య గురించి నంబూర్ ఆశ్రమం పెట్టబోతున్నప్పుడే అసలు అమృత విద్య గురించి, కఠోప విద్య గురించి, పంచాగ్ని విద్య గురించి చదువుకుందాం అనుకుందాం. ఉపనిషత్తులో ఈ విద్య గురించి చెప్పబడి ఉంటుంది. అది ఏది పనికిరానటువంటిది, రిటైర్ అయిపోయాక చేయవలసినటువంటిది కాదు. చాలా పిన్న వయస్సులో, శరీరము తన శక్తిని ఇంకా కోల్పోకుండా ఉన్నప్పుడు విశేషమైనటువంటి సాధన సమరము చేసి ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలి. ఏ ప్రశ్నలు? మృత్యు అంటే ఏమిటి? మృత్యు తర్వాత ఏమవుతుంది? మృత్యు తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితులు, భౌతిక జీవితంలో ఉన్నటువంటి మన జీవితాలకి మధ్య ఏవైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా, ఈ విధమైనటువంటి రిలేషన్షిప్, ఈ విధమైనటువంటి సంబంధం బాంధవ్యాల గురించి తెలిపేదే గాయత్రి ఉపనిషత్. కూడా గాయత్రి ఉపనిషత్ కూడా మనకి ఇలాంటి ఆలోచన విధానాలకి తెలుపుతుంది. ఈ ఆలోచన విధానాలను తెలిపే ముందు ఉపనిషత్ ఋషులు ఒక చిన్న చిన్న కథల ద్వారా చెప్పదలుచుకున్నటువంటి విషయాలను సూటిగా మనసుకు హత్తుకుపోయేటట్టు చెప్తారు. ఇక్కడ చెప్పినటువంటి ఒక చిన్న కథ చూడండి, ఎలా మొదలెడతాడో అతను. ఏతద్ధస్మత్మ ఏతద్విద్వాంసమేకాదశాక్షం మౌద్గల్యం గ్లావో మైత్రేయోభ్య జగాం. ఏకాదశాక్షుడైన మౌద్గల్యుని వద్దకు గ్లావుడైన మైత్రేయుడు వెళ్ళాడు. మౌద్గల్యుడు అనేటటువంటి ఋషికి మైత్రేయుడు అనేటటువంటి ఒక వ్యక్తి వెళ్ళాడు. అతను కూడా ఒక ఋషే. దాంతో ఓపెన్ చేస్తున్నాడు గాయత్రి ఉపనిషత్తుని. గాయత్రి మంత్ర రహస్యాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి రెండు విశేషణాలతో మొదలెట్టాడు. ఏకాదశాక్షుడు, ఏకాదశాక్షుడు అంటే అర్థం ఏంటి? ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఒక మనస్సు. దాంట్లో దక్షత పొందినటువంటి వ్యక్తి మాత్రమే గాయత్రి మంత్రం గురించి ఏదైనా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయగలడు. వాడికి తెలుస్తుంది అని చెప్పటంలే ఋషులు. నువ్వు అసలు ప్రయత్నం చేయదలుచుకుంటే మనుష్యాణం సహస్రేషు కశ్చిన్ మాం వేత్తి తత్వత. తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే అందరికీ ఆ తత్వం అర్థమయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు ఎప్పుడైతే పూర్తిగా మీరు దక్షతతో ఎక్స్పర్ట్గా మీరు ఉపయోగించుకోగలుగుతారో అప్పుడు మాత్రమే దీని గురించి చర్చించటానికి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటానికి హక్కు ఉంది అని ఆ మొదటి శ్లోకంలోనే చెప్తూ మైత్రేయుడు మౌద్గల్యుడి దగ్గరికి వెళ్ళాడు. మరి ఆశ్రమానికి వెళ్ళాడో ఆ చుట్టుపక్కల వెళ్ళాడో స్పష్టంగా లేదు. ఇక్కడ ఏమైంది? అక్కడ వెళ్తే సతస్మిన్ బ్రహ్మచర్య వసతీతి విజ్ఞేయో వాచ కిమస్మిన్ మర్త్యో అథ తన్మౌద్గల్యో ధ్యేతి ఎదస్మిన్ బ్రహ్మచర్యం వసతీతి. మౌద్గల్యుడు వద్ద ఉన్నటువంటి ఒక శిష్యుణ్ణి చూశాడు మైత్రేయుడు. చూసిన తర్వాత భలే చెప్పాడు లేవయ్యా మీ గురువు అన్నాడు విక్రిస్తూ. ఇండైరెక్ట్గా ఏం చెప్పాడు అంటే నీ గురువు పరమ మూర్ఖుడు, నీ గురువుకి ఏమీ రాదు అన్నాడు మైత్రేయుడు మౌద్గల్యుని యొక్క శిష్యునితో ఇలా అన్నట్ట. తద్ధి మౌద్గల్య సంతే వాసి శుశ్రావ స ఆచార్య బ్రజ్యాచ చష్టే. మౌద్గల్యుని వద్దకు వెళ్ళాడు బ్రహ్మచారి. వెళ్ళి ఈ విధంగా చెప్పేట, ఏ విధంగా చెప్పేట, దురధియానం వా అయం భవంత బోధధ్య యమధా తిథిర్భవతి. ఈనాడు ఉన్నటువంటి అతిథి మిమ్మలను మూర్ఖుడు అని తిట్టాడు అని చెప్పాడు డైరెక్ట్గా. చిన్నపిల్లలు ఎలా అయితే చెప్పుకుంటారో అలాగా మౌద్గల్యుని యొక్క బ్రహ్మచారి అంటే మౌద్గల్యులు దగ్గర విద్యాధ్యయనం చేస్తున్నటువంటి శిష్యుడు మైత్రేయుడు అనేటటువంటి అతిథి వచ్చాడు కదా, ఆ అతిథి మిమ్మల్ని మూర్ఖుడు, మీరేమి పాఠాలు కరెక్ట్గా చెప్పటం లేదు, సిలబస్ పూర్తి చేయటం లేదు, స్ట్రైక్లు అంటారు, అవంటారు, ఇవంటారు, అసలు చాలా తప్పది అని అన్నట్టవుడు. కిం సౌమ్య విద్వానితి, ఫస్ట్ క్వశ్చన్. కిం సౌమ్య విద్వానితి. మౌద్గల్యుడు అప్పుడు తన శిష్యుడితో అడిగినటువంటి ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హే సౌమ్యుడా, వాడు సౌమ్యుడా, వాడు మంట పెట్టించడానికి ట్రై చేస్తున్నాడు వాడు. కానీ గురువు రియాక్షన్ ఎలా ఉందో చూడండి. హే సౌమ్యుడా, కిం సౌమ్య విద్వానితి, అతను విద్వాంసుడేనా, నన్ను మూర్ఖుడు అన్నాడు అంటే కోపం ఏం రాలే అతనికి. నన్ను అంచనా వేయటానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి స్టేటస్ ఏంటి, అతను విద్వాంసుడేనా. గాయత్రి మంత్ర సాధకులు మొట్టమొదట నేర్చుకోవాల్సింది చిన్న కథల్లో చెప్పి వదిలేస్తారు వాళ్ళు. నిన్ను కించపరిచినటువంటి వాణ్ణి తిట్టాడు కదా నువ్వు మూర్ఖుడివి అని, వాడి గురించి కూడా ప్రశ్న ఏమని అడుగుతున్నాడు అంటే వాడు విద్వాంసుడేనా. తిడితే తిట్టొచ్చు, వాడు నిజంగా తెలివైన వాడవుతే, విద్వాంసుడవుతే, వాడి సబ్జెక్టులో ఎక్స్పర్ట్ అవుతే నేర్చుకుందాం మనం. కొంతమంది కోపంగా ఉంటారు, కొంతమంది భాష పరుషంగా ఉంటుంది, కానీ వాడు విద్వాంసుడవుతే, వాడు పరుషంగా మాట్లాడతాడు అని చెప్పి వాడి విద్వత్తును ఉపయోగించుకోకపోతే ఏమవుతుంది, నష్టపోయేది మనమే కదా. అంచేత ఆ ప్రశ్న వేశాడు, మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీ సాధనని దాన్ని కూడా సమాజంలో ఎవడైనా కించపరుస్తే మీరు కిం సౌమ్య, హే సౌమ్యుడా నువ్వు నన్ను కించపరుస్తున్నావు బాగానే ఉంది, విద్వానితి నువ్వు విద్వాంసుడివేనా, మమ్మల్ని ఈ విధంగా చేయొచ్చు ఈ విధంగా చేయకూడదు, చిన్న ప్రశ్నకి ఎంత డిస్కషను. ఇప్పటికీ నాకు ఆ డిస్కషన్ గురించి ఆలోచిస్తే, నేను ఇదివరకు చేసినటువంటి డిస్కషన్స్ ఇప్పటికి నాకు గొంతుకు అలసట, ఇప్పుడే అలసిపోతాను నేను. అసలు ఆడవాళ్ళు గాయత్రి చేయొచ్చా, ఎవరు చెప్పాలి ఆడవాళ్ళు గాయత్రి చేయొచ్చా చేయకూడదా, విద్వాంసులు చెప్పాలి. అసలు గాయత్రి మంత్రం అంటే ఏంటో కూడా తెలియనటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితంలో గాయత్రి మంత్రం ఉచ్చారణ చేయనటువంటి వాళ్ళు కూడా దాని మీద ఎంతో కమాండ్ ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే పిచ్చివాళ్ళలాగా నేను ఆర్గ్యూ చేస్తూ ఉండేవాడిని. కొటేషన్స్ ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి, వేదాలు ఇలా చెప్పబడింది, వేదాల్లో ఋషికాయలు ఉన్నారు, గురువుగారి పుస్తకాలు అన్నీ ఉన్నాయి కదా. తర్వాత నాకు అర్థమైంది, అసలు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, అసలు ఆ మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి నిజంగా గాయత్రి మీద భక్తి ఉందా, నిజంగా వాళ్ళకి అసలు గాయత్రి సాధన నేర్చుకుని ఉపాసన చేద్దాం అని మొదలెట్టదలుచుకున్నప్పుడు వచ్చేటటువంటి అనుమానమేనా, కేవలము కంఠశోషేనా. మీ అనుభవాలు కూడా అదే చెప్తున్నాయి కదా, కేవలము కంఠశోషే. అంచేత వాడెవడో మూర్ఖుడు అన్నాడని, వాడెవడో నీకు చేత కానివాడు అన్నాడని. అంటే మీరు మొట్టమొదట వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటి, కిం సౌమ్య విద్వానితి, ఆ చెప్తున్నటువంటి వాడు విద్వాంసుడేనా. తర్వాత ప్రశ్న దేంతో మొదలెట్టాలి, ఇరిటేట్ అయిపోయి కాదు, కిం సౌమ్య, సౌమ్యంగానే. శిష్యుడు జవాబిస్తాడు, త్రీన్ వేదాన్ బ్రూతే భోయితి, మూడు వేదాల గురించి కూడా కూలంకషంగా చెప్పగలిగాడు. విద్వాంసుడు అవునో కాదో చెప్పలేదు అక్కడ. మిమ్మల్ని మూర్ఖుడు అని తిట్టినటువంటి వాడి యొక్క విద్వత్తు గురించి అంచనా వేస్తూ మౌద్గల్యుడు అనేటటువంటి ఋషి యొక్క శిష్యుడు ఏమని జవాబిచ్చాడు, త్రీన్ వేదాన్ బ్రూతే భో ఇతి. భో అంటే ఓ స్వామి, ఓ మాస్టర్. మూడు వేదాలు అతను నాకు చెప్పాడు, ఇక్కడ వేదాలు తెలిసినటువంటి వాడు విద్వాంసుడు అని వేదాలు చెప్పుకుంటున్నాయా లేదా అని. మూడు వేదాలు కూలంకషంగా చెప్పగలిగినప్పటికీ కూడా వేదాలు పెద్దగా మెచ్చుకోవటం లేదు. ఏమని చెప్తున్నాడు అప్పుడు మౌద్గల్యుడు అనేటటువంటి ఋషి, దానికి రియాక్షన్, తస్య సౌమ్య యో విద్వాన్ విపష్టో విజిగీషోంతే వాసితం ఇమ్మే ఆహ్యాయేతి. హే సౌమ్యుడా, విద్వాంసుడై మూడు వేదాలు తెలుసుని అంటున్నావు కదా, అంచేత విద్వాంసుడై సూక్ష్మదర్శి అయి విజయాన్ని కోరే అతడెవరి శిష్యుడో అతన్ని నా వద్దకు పిలువు. ఆశ్చర్యపోయాడు, ఇంత గొప్పగా నన్నే మూర్ఖుడు అనగలిగినటువంటి వాడు నిజంగా చాలా గొప్ప గురువు యొక్క శిష్యుడై ఉంటాడు అన్న అతని ఉద్దేశం. లేకపోతే ఏ గురువు దగ్గర వేదాధ్యయనం చేశాడో ఇతరుని కించపరచకూడదు అనేటటువంటి అతని శిష్యుడు వద్ద ముఖ్యంగా అనేటటువంటి ఫండమెంటల్ నియమం తెలీదు అని ఎక్స్క్లమేషనరీ మార్క్ వేశారు ఋషులు. తెలీదు మనకి, సెంటెన్స్ మాత్రం అలా ఉంది. అక్కడ ఏమని అడిగాడు, హే సౌమ్యుడా, విద్వాంసుడే అతను, సరే సూక్ష్మదర్శి కూడాను, ఎందుకు సూక్ష్మదర్శి? నన్ను మూర్ఖుడు అని గుర్తించగలిగాడు, సూక్ష్మదర్శి కూడాను. తర్వాత ఏంటి, అతను విజయాన్ని కోరుతున్నాడు. ఏంటి, బ్రహ్మచారి ముందు ఇంకొక గురువు యొక్క శిష్యుడు ముందు విజయాన్ని కోరుతున్నాడు అంటే అర్థం ఏంటి, మీ గురువుకి ఏమి రాదు, మా గురువుకి లేకపోతే నాకు చాలా ఎక్కువ వచ్చు, అలాంటి వాణ్ణి నా దగ్గరికి తీసుకురా అన్నాడు. మూడు అడ్జెక్టివ్స్, మూడు పాజిటివ్, మూడు నెగటివ్గా. మీరు ఎలా తయారయ్యాలి, సూక్ష్మదర్శిగా, విద్వాంతుడుగా, విజయాన్ని కోరేవాళ్ళుగా మీరు తయారవ్వాలి. కానీ దానివల్ల ఇతరులకి బాధ కలిగించేటట్టు మీ వాక్ ఉండకూడదు. సరే, మౌద్గల్యుడు మైత్రేయుణ్ణి తన వద్దకి రమ్మని ఆహ్వానం చేశాడు. తమాజుహావా తమభ్యువాచ సాధితి భూయితి. అప్పుడు శిష్యుడు మైత్రేయుణ్ణి పిలుచుకువచ్చి గురువుగారికి పరిచయం చేశాడు. ఇదిగో నా గురువుగారు, ఈయనే మహానుభావుడు, మీ గురించి ఇలా అన్నాడు, మీరు పరమ మూర్ఖులని అని. కిం సౌమ్య తవాచార్యో అధ్యేదీతి. అప్పుడు మౌద్గల్యుడు మైత్రేయుణ్ణి అడిగాడు, నీకు మీ ఆచార్యుడు, మీ గురువు ఏం చెప్పాడు? త్రీన్ వేదాన్ బ్రూతే సోతి, మూడు వేదాలు నాకు మా గురువు నేర్పించాడు. అప్పుడు మౌద్గల్యుడు మైత్రేయుణ్ణి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఎన్ను ఖలు సౌమ్యాస్మాభి సర్వే వేదా ముఖతో గృహీతా కథత. నువ్వే కనుక అన్ని వేదాలు నోటికి వచ్చిన వాడివయ్యుంటే, అంటే బాగా చదువుకున్నవాడివయ్యుంటే ఇది చెప్పు. ఏవ మాచార్యో భాషతే కథన్ను సచేత్ సౌమ్య దురధిధ్యానో భవిష్యతి ఆచార్యో బాలబ్రహ్మచారి బ్రహ్మచారిణం సావిత్రీం ప్రాహ ఇతి వక్ష్యతి. నీకు మూడు వేదాలు మీ గురువు చెప్పి ఉంటేది, గురువు ఏ సావిత్రి మంత్రాన్ని అయితే ఉపదేశం చేస్తాడో దాని యొక్క శబ్దార్థాన్ని నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. వేదాలు మూడు చదివినా సరిపోదు, గాయత్రి, సావిత్రి యొక్క శబ్దార్థాలు మాత్రమే మీకు తెలిసినా సరిపోదు. శబ్దార్థాలు ఏంటి, ఓం సర్వవ్యాపకుడైన, భూర్ భువః స్వః, మూడు లోకాలకి ఆవరించి ఉన్నటువంటి తత్ సవితుర్వరేణ్యం, ఆ శ్రేష్ఠుడైనటువంటి సవితను, తత్ సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, అంధకారాన్ని పోగొట్టేటటువంటి తేజస్సును ధారణ చేస్తున్నాను. ధియో యోనః ప్రచోదయాత్, మమ్ములను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక. ఇది శబ్దార్థం, ఇదైనా నీకు తెలుసా? కానీ అది తెలిస్తే సరిపోదు. మూడు వేదాలు చదువుకున్న సావిత్రి యొక్క బాలబ్రహ్మచారులకి చెప్పేటటువంటి గాయత్రి మంత్రం యొక్క విశదమైనటువంటి అధ్యయనం నువ్వు చేసి ఉండకపోతే అని క్వశ్చన్ మార్క్ వేశాడు. నీకు తెలిస్తే చెప్పు అని మౌద్గల్యుడు మైత్రేయుణ్ణి అడిగాడు. తత్వం బ్రూయా దురధియానం తం వైభవాన్ మౌద్గల్యమవోచత్ సత్వాం యం ప్రశ్న మప్రాక్షీన్నతం వ్యవోచ పూరా సంవత్సరాదిర్తి మారిష్యసీతి. పక్కన శిష్యుడు పరిచయం చేశాడు కదా, మౌద్గల్యుడు యొక్క శిష్యుడు. ఎప్పుడైతే మైత్రేయుడు చెప్పలేకపోయాడో ఆ సావిత్రి అంటే ఏమిటి, ఆ బ్రహ్మచారులకి మొట్టమొదటి ఉపదేశం చేసినటువంటి ఆ సావిత్రి సాధన విధానాలు ఏమిటో చెప్పలేకపోయాడు, నీవు మా ఆచార్యులైన మౌద్గల్యుని మూర్ఖుడని పిలిచావు. నీకు ఆయన వేసిన ప్రశ్నను సమాధానము చెప్పలేకపోతే, దీని తర్వాత వచ్చేటటువంటిది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా ప్రముఖమైనటువంటి సాధనా రహస్యం అందులో ఉంది. అది కనుక తెలిస్తే ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి అనేక మాటలు మనం మాట్లాడవేమో. ఏమన్నాడు, నీకు ఆయన వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే, నువ్వు చెప్పలేకపోతే ఒక సంవత్సరం లోపల నీవు కొన్ని కష్టాలలో పడతావు. అండర్లైన్ చేసుకోండి మనస్సులో. టీవీలో గణపతి సత్యనారాయణ స్వామి వస్తారు, సత్యసాయి వస్తాడు, ఇంకా రకరకాల గురువులు వస్తారు, సోమనాథ మహర్షి వీళ్ళు వాళ్ళు కాలు మీద కాలు వేసుకుని, కాలు టీవీ వైపుకి పెట్టి సిగరెట్ కాలుస్తూ వాళ్ళ గురించి మనం ఇలాగే మాట్లాడుకుంటాం. వాళ్ళు చేసినటువంటి సాధన కానీ, వాళ్ళ యొక్క గొప్పతనం కానీ, వాళ్ళ యొక్క సాధనా బలం కానీ మనకు తెలియదు. కానీ కర్మ ఏంటి అంటే ప్రకృతికి తెలుసు. ప్రకృతికి తెలియటమే కాదు, ప్రకృతి ప్రతి అక్షరాన్ని, మీరు చేసినటువంటి ప్రతి పనిని రికార్డ్ చేస్తుంది, భావాన్ని కూడా రికార్డ్ చేస్తుంది. ఏ భావంతో మీరు అన్నారో, ప్రేమగా, అదొక రకమైనటువంటి నియర్నెస్తో, దగ్గరతనంతో కూడా మనం మనకి సంబంధించిన వాళ్ళ మీద జోకులు వేసుకుంటాం. అది ఏ భావంతో వేసావో నువ్వని. నిజంగా నీకు వాళ్ళ యొక్క సాధనా బలం తెలియక, వాళ్ళ యొక్క గొప్పతనం తెలియక మీరు కనుక వాళ్ళని కించపరిస్తే ప్రకృతి క్షమించదు. ఒక సంవత్సరం లోపల వాయించి పారేస్తుంది, ఎక్కడో అక్కడ మిమ్మల్ని నొక్కి పారేస్తుంది. ఎక్కువ కూడా టైం పట్టరు, ఒక సంవత్సరమే, విథిన్ ఇయర్. అలా మీరు ప్రతిరోజు వెక్కిరిస్తూ ఉంటే, చాలాసార్లు నేను చాలా మంచివాడిని, నేను ఎవరికి హాని తలపెట్టలేదు, నాకు ఇందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, చూసుకోండి మీరు ఎవరిని వెక్కిరించారో అనేయటం చాలా తేలిక. కానీ ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ కాలంలో ప్యూర్ మెటీరియలిస్టిక్ భౌతికవాది తప్ప ఇంకా అసలు ఏం అవగాహన లేనటువంటి దాంట్లో వాళ్ళు అంత ఎత్తుకు ఎలా ఎదగగలిగారు? నీ మాట ఎవడు విండే, నీ చుట్టూ ఎవరు చేరలే. హే సౌమ్య విద్వానితి, నువ్వు క్రిటిసైజ్ చేసే ముందు వాళ్ళు చేసినటువంటి సాధన కానీ, వాళ్ళు చేసేటటువంటి విశేషమైనటువంటి ప్రయత్నాల గురించి కానీ అవగాహన లేకుండా, సూక్ష్మ దర్శనము లేకుండా చేస్తే ఒక సంవత్సరం లోపలే నువ్వు కష్టాల పాలవుతావు. అది అక్కడ చెప్పింది, నీవు మా ఆచార్యులైన మౌద్గల్యుని మూర్ఖుడని పిలిచావు, నీవు ఆయన వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే ఒక సంవత్సరం లోపల నీవు కొన్ని కష్టాలలో పడతావు. కానీ మౌద్గల్యుడు యొక్క శిష్యుడు అచేత డైరెక్ట్గా చెప్పలేదు, కానీ వార్నింగ్ ఇచ్చాడు, కొన్ని కష్టాలు అన్నాడు. మామూలు కష్టాలు కాదు, చాలా భయంకరమైనటువంటి కష్టాలకి గురుద్రోహం అని చెప్తూ ఉంటామే. ప్రకృతి వదలదు, అది గురువు మాత్రం ఏమంటాడు, నువ్వు విద్వాంసుడువేనా, హే సౌమ్య నువ్వు నా దగ్గరికి రా, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు నేను జవాబు చెప్తాను అని అంటాడు గురువు. గురువు ఏమండు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది గురువు ఏమీ కక్ష తీర్చుకోడు. మీరన్న చిన్నపిల్లల మాటల మీద గురువుకే కోపం వచ్చేస్తే ఇంకా ఆయన గురుత్వాన్ని మీరు గుర్తించక్కర్లే. గురువుకేం రాదు, ప్రకృతికి వస్తుంది, వచ్చిన గొడవది. ప్లస్ ప్రకృతికి మీరు బతిమాలుకున్న లాభం లేదు. ఇంకా అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం అడగదు అది, మీరు ఇది దీనివల్ల కాస్త కన్సెషన్, నేను ఆ మూడ్లో అనలేదు, నేను ఈ మూడ్లో అనలేదు. నువ్వు ఏదన్నా వింది, అది నేను చెప్పాను కదా, ఐన్స్టీన్ అయినా అరటి తొక్క మీద కాలు పెడి కాలు జారితే జారటమే. నేను ఐన్స్టీన్ని థియరీ ఆఫ్ రిలేటివిటీని కనిపెట్టాను, సాపేక్ష సిద్ధాంతం ఎంత బరువుగా కాలు పెడితే ఎంత బరువుగా వెళ్తుందో, దానివల్ల కాలు విరుగుతుందా విరగదా, ఇదంతా కూడా నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పగలను. అంటే క్యాలిక్యులేట్ చేసుకో, నువ్వు అది మాత్రం క్యాలిక్యులేట్ చేసేసి నువ్వు ఎంత బరువుతో కాలు పెట్టావో, ఎలా జార్ చేయాలో నిన్ను ఖచ్చితంగా అంత అద్భుతంగానూ జార్చిస్తుంది. వాక్ శక్తిని ఉపయోగించుకునేటప్పుడు అందువల్లే మొట్టమొదట మీకు నేను నిరంతరము చెప్పేది గాయత్రి మంత్ర సాధకులకి ఎవరి గురించి తప్పు మాట్లాడకండి. ఎప్పుడు మాట్లాడినా వరేణ్యం. నిన్న గాయత్రి గీతలో చదువుకున్నాం కదా, ఎప్పుడు చూసినా వరేణ్యమే. శ్రేష్ఠత్వాన్ని చూడండి, ఎవరిలో అయినా ఏదో ఒక శ్రేష్ఠత్వం ఉంటుంది. శ్రేష్ఠత్వం లేకుండా ఏం ఉండదు. ఆఖరికి చిన్నపిల్లవాడు ముండిగా ఏడ్చినా సాధనలో అలాంటి ముండితనం మనం తెచ్చుకోగలిగితే ఎంత బాగుంటుంది అని చూసుకుని మీరు ఆనందించవచ్చు. మిమ్మల్ని విసిగించేస్తున్నవాడు ఏడ్చి ఏడ్చి ఎంత చెప్పినా వినకుండా గీ పెట్టి చావుపెట్టేస్తున్నా, అలాంటి ముండితనం మనం కనుక గురువుల దగ్గర చూపించగలిగితే ఎంత బాగుంటుంది. సరే, శిష్టాః శిష్టేభ్యః ఏవం భాషేతన్ ఏహ్యనమహం ప్రశ్నం పృచ్ఛామి నతం విపక్ష్యతి నహ్యేన మధ్యేతీతి. ఎందుకన్నాడు అతను, జస్టిఫై చేసుకుంటున్నాడు. మౌద్గల్యుని యొక్క శిష్యుడు మైత్రేయుడికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, నాకు కూడా నా గురువు మూడు వేదాలు చెప్పాడే, మీ గురువు నీకు మూడు వేదాలు చెప్పాడన్నావు, నా గురువు కూడా నాకు మూడు వేదాలు చెప్పాడు, నేను అన్నిటినీ అధ్యయనం చేశాను, అయినప్పటికీ మా ఆచార్యుల్ని నువ్వు ఎందుకు మూర్ఖుడని పిలిచినట్లు, శిష్యులు శిష్యులతో మై విధంగానే మాట్లాడవచ్చునా. ఇంకా డైరెక్ట్గా ఛాన్స్ దొరికింది కదా, జవాబు చెప్పలేకపోయాడు, వాయిస్తున్నాడు. శిష్యుడు శిష్యుడితో మాట్లాడవచ్చున్న విధానం ఇదేనా, మేము వేసిన ప్రశ్నకు, వేసింది ఎవరు, గురువు. శిష్యులు ఏమంటారు, మేము. ఎంత అద్భుతంగా ఆ ఋషులు ఆ హ్యూమన్ సైకాలజీని, గొప్ప గురువుది పోజు వీళ్ళది, మా గురువు ఇలా చేశాడు, తప్పేం లేదు, గురువు మీద ప్రేమ ఉండటం కరెక్టే, కానీ ఎంత జాగ్రత్తగా వాళ్ళు రాస్తారు. రాసినటువంటి చిన్న సంఘటన రాసిన ఒక్కొక్క పదంలో, వాడు వేసినటువంటి ఒక్కొక్క మాటలో ఆ డెప్త్. అంచేది ఏం చెప్తున్నాడు, మేము వేసిన ప్రశ్నకు జవాబు చెప్పకపోతే మీ గురువు మీకు చెప్పలేదనే అనుకోవాలి. కొంచెం మర్యాదగా చెప్పాడు, నువ్వు కూడా మూర్ఖుడివే అది. అంటే మౌద్గల్యుడి యొక్క శిష్యుడు కదా, కొంచెం గురువు యొక్క వాసనలు అంటుకున్నాయి, అయినా తప్పు అది అంటాం, తప్పే అంటాం అది. కానీ వాళ్ళలాగా మూర్ఖుడు అనలేదు. ఏమన్నాడు, మీ గురువు నీకు చెప్పలేదులే, గురువుకు తెలీదు అనిలే. ఆ తేడా ఇన్ ఎక్స్ప్రెషన్, మీ ఆలోచన విధానంలో, గాయత్రి మంత్ర సాధకుడు యొక్క ఆలోచన విధానంలో మీరు ఆ సూక్ష్మ దర్శనం పట్టుకోగలగాలి. మైత్రేయుడు ఏమన్నాడు, మీ గురువు మూర్ఖుడు అన్నాడు డైరెక్ట్గా. శిష్యుడు కూడా ఏం చెప్తున్నాడు, అదే అన్నాడు, కానీ ఏ విధంగా చెప్పాడు, మర్యాదగా చెప్పాడు, గురువుకి రాదు అని నేను అంటలేదు, మీ గురువు మీకు చెప్పలేదు అన్నాడు. యానీ బెసెంట్కి చాలా దగ్గరగా ఉండేటటువంటి ఒక వ్యక్తి బెర్నాక్ష, ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. తిక్క మనిషి, మహా తిక్క అన్నమాట అతను, పరమ తిక్క మనిషి. ఎవడైనా ప్రపంచంలో ఉంటే మీరు బెర్నాక్ష యొక్క చరిత్ర చదివితే తెలుస్తుంది, ఎడదిడ్డం అంటే పడదిడ్డం అనేటటువంటి వ్యక్తుల్లో అతను ఫస్ట్. సభలో మాట్లాడుతున్నాడు, ఎందుకు తిక్కొచ్చింది, ఈ సభలో ఉన్నటువంటి 50% మంది మూర్ఖులే అన్నాడు, 50% ఆఫ్ ఆడియన్స్ హియర్ ఆర్ ఫూల్స్ అన్నాడు. ఊరుకుంటారే ఏంటి ఆడియన్స్, ఓ ఇంకా ఐఎమ్ సారీ నేను తప్పు చెప్పాను, 50% మనుషులు తెలివైన వాళ్ళు అన్నాడు. అందరూ ఊరుకున్నారు. చెప్పే విధానం అదంతే, నువ్వు మూర్ఖుడు అని వాడంటే మీ గురువుకి, మీ గురువు మీకు చెప్పలేదు కాబోలు అని వీడన్నాడు. ఈ లోపల మౌద్గల్యుడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు వైవాలో వాటిలో స్టూడెంట్ చెప్పలేకపోతే గురువే ఎగ్జామినరే ఏం చేస్తాడు అంటే కొన్ని అందిస్తాడు జవాబులు, పోనీ ఇది అది అని. అంచేత మౌద్గల్యుడు కొన్ని హింట్స్ ఇస్తున్నాడు. సహ మౌద్గల్య స్వమంతే వాసినం ఉవాచ. ఆ మౌద్గల్యుడు తన అంతేవాసిని అంటే శిష్యుణ్ణి చెప్పాడు. పరేహి సౌమ్య గ్లావం మైత్రేయముపాసీత్ ఆధీ భోః సావిత్రీం గాయత్రీం చతుర్వింశతి యోనిం ద్వాదశ్యా మిథునాం యస్యా భృగ్వంగిరశ్చక్షుర్యస్యాం సర్వమిదం శృతం తాం భవాన్ ప్రబ్రవీతి ఇతి. సింపుల్గా గాయత్రీ మంత్రం గురించి నీకు చదివే ఉంటావు, నువ్వు మర్చిపోయావేమో, నీకు కొంచెం టూకీగా హింట్స్ ఇస్తున్నాను, దీని గురించి నువ్వు చెప్పగలవేమో చూడు అన్నాడు. అప్పుడు మౌద్గల్యుడు తన శిష్యులతో అన్నాడు, సౌమ్యుడా నీవు వెళ్ళు, గ్లావ మైత్రేయుని సమక్షములో కూర్చుని అడుగు. 12 మిథునములు 24 యోనులు గల భృగ్వంగీరసులు ఎవరి నేత్రములో, అందరూ ఎవరికి ఆశ్రితులు, అట్టి గాయత్రి సావిత్రిని మాకు నేర్పండి అని అడుగు అన్నాడు. ఆయన గురువు దగ్గరికి పంపించాడు. పంపించి గాయత్రి సావిత్రి ద్వాదశ మిథునాలు 24 జంటలు కలిగినటువంటి భృగ్వంగీరసులు కళ్ళుగా కలిగినటువంటి సరే వెళ్ళాడు. ఎవరు వెళ్ళాడు? మౌద్గల్యుడు యొక్క శిష్యుడు ఆ గాల్వ మైత్రేయుడి దగ్గరికి వెళ్ళాడు. మూర్ఖుడు అని తిట్టిన వాడి యొక్క శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు, సారీ గురువు దగ్గరికి వెళ్ళాడు. సరే అడిగాడు ప్రశ్న. స తత్ర జగామ, వెళ్ళాడు అక్కడికి. ఎత్రేతరో బభూవేతేన ప్రపచ్చ సహన ప్రతిపదే, ప్రశ్న వేశాడు, జవాబు రాలేదు. తం హోవాచ దురధియానం తం వైభవాన్ మౌద్గల్యమవోచత్ సత్వాయం ప్రశ్న మప్రాక్షిన్నంతం చ పురా సంవత్సరాతిర్మారిష్యసీతి. శిష్యుడికి కోపం వస్తుంది కదా, మా గురువుని అంటావా అని మళ్ళీ రిపీట్ చేశాడు. మీరు మౌద్గల్యుణ్ణి మూర్ఖుడు అన్నారు, మిమ్ము ఆయన అడిగిన విషయాన్ని మీరు చెప్పటం లేదు, అందువల్ల మీకు ఒక సంవత్సరం లోపల కష్టాలు కలగవచ్చు, జాగ్రత్త, మీరు ఫండమెంటల్స్ మర్చిపోయారు, ఎవరిని ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు అన్నది. అంచేత జాగ్రత్త, బీ కేర్ఫుల్, ఓ సంవత్సరం లోపల నీ షేపులు మారతాయని. సహ మైత్రేయ స్వాం అంతే వాసినము వాచ. అప్పుడు ఆ మైత్రేయుడు తన శిష్యులతో ఇలా అన్నట్ట, యదార్థం భవంతో యథా గృహం యథా మనో విప్రసృజ్యతాం దురధియానం వాహం మౌద్గల్యమవోచం. నేను మౌద్గల్యుణ్ణి మూర్ఖుడు అని నిందించాను, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, నేను మీకు పాఠాలు చెప్పటానికి తగను. నేను వెళ్ళే మౌద్గల్య ఋషి దగ్గరికి, అతన్ని మాత్రాక్షీణంతం ఉపైష్యామి శాంతిం కరిష్యామి. శాంతిం కరిష్యామి అంటే అతనికి నేను కోపం తెప్పించినట్టున్నాను, ఆ మౌద్గల్య ఋషికి అతన్ని శాంతపరుస్తాను. ప్లస్ తనకి తెలియదు కదా జవాబు, అంటే అర్థం ఏంటి, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా నిందించి ఉంటే తర్వాత నువ్వు నిందించినటువంటి వ్యక్తికి నిజంగా నీకంటే చాలా ఎక్కువ తెలుసును అంటే ఏం చేయాలో చెప్తుంది వేదమాత. వేదము ఇది అధర్వేదంలో వస్తుంది ఖండిక, ఈ గాయత్రి ఉపనిషత్తు ఏం చెప్తుంది, నువ్వు క్రిటిసైజ్ చేసి ఉండొచ్చు వాడికి ఏమీ రాదని, ఒకప్పుడు దేవుడు లేడు వాళ్ళు లేడు అని ఒకప్పుడు మనం చాలా క్రిటిసైజ్ చేస్తాం, తర్వాత సమాజం ఏమనుకుంటుందో అని లోపల భక్తి ఉన్నా పైకి చెప్పాం, లోపల మనసు పీకుతూ ఉంటుంది. చాలామంది కమ్యూనిస్టులు నాకు పరిచయం, వాళ్ళు కమ్యూనిస్టులే కానీ వాళ్ళ పిల్లల పెళ్ళి తిరుపతిలో ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళ పిల్లవాళ్ళు వాళ్ళ భార్య మాత్రం వినరు, అందుకోసం వాళ్ళ భార్య పిల్లలు చెప్పినట్టు తిరుపతి వెళ్ళి చేసుకుంటారు, కానీ మనం మాత్రం వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు మాత్రం చెప్పినట్టు వినకూడదు, ఆ మూర్ఖత్వం. ఒకసారి కనుక మీకు ఒక అవగాహన వచ్చి ఇదివరకు మీరు నిందించినటువంటి వ్యక్తులే, మీకంటే ఎక్కువ తెలుసు అని అనిపిస్తే ఏం చేయాలి? మీరు మీ శిష్యుల్ని వదిలేసి, అంటే నీ గురుత్వాన్ని వదిలేసి, తమ్ అంతే వాసినం ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు తన శిష్యుణ్ణి మైత్రేయుడు. అధైర్యం ఉండాలి వేదాధ్యయనం చేసేటప్పుడు, అధైర్యం ఉండగలగాలి. నేనే గురువుని కదా, ఈ జన్మకి చాలే, ఇంతకంటే ఎక్కువ ఎదుటివాడికి తెలిసి ఉన్నా నేను నేర్చుకోను, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళి. గాయత్రి మంత్రోపాసకుడు ఆ స్థితిలో ఉండడు. ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవడు ఏమి చెప్పినా అతను మాత్రం నేర్చుకుంటాడు, మిగతా వాళ్ళు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా. ఆ మానసిక స్థితి ఇక్కడ చెప్తున్నాడు. గాయత్రి మంత్ర రహస్యాలు తెలియాలి అంటే నువ్వు ఇదివరకు నిందించినటువంటి, నువ్వు పరమ మూర్ఖుడు అన్నటువంటి వ్యక్తికి దాని గురించి తెలుసును అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా అతని దగ్గరికి వెళ్ళండి. ఎలా వెళ్ళాలి? సహ మైత్రేయ ప్రాతః సమిత్పాణి మౌద్గల్య ముపాసాసద వా అహంభో మైత్రేయ ఇతి. రెండో రోజు పొద్దున్నే నాకు 12:03 వచ్చేసిందని చెప్పి వెళ్ళి గురువు తలుపు కొట్టేయకూడదు. ఎంత జాగ్రత్తగా ప్లాన్డ్గా ఆ వాళ్ళ డిస్కషన్ని తీసుకొస్తారు. పొద్దున్న పూట గురువు ఫ్రెష్గా ఉన్నప్పుడు సాధారణంగా టీచింగ్ అది ఎప్పుడు జరుగుతుంది? ఉపనిషత్ కాలంలో పగలు జరిగేది. సూర్యోదయం అయిపోయిన తర్వాత గురువు తను చేసుకోవలసినటువంటి సంధ్యలు, పూజలు, ఉపాసనలు అవి కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి 3:30 ఆ ప్రాంతాలకి తన విశేషమైనటువంటి సాధనలు తను చేసుకుంటూ తన అంతేవాసులు, అంతేవాసులు అంటే గురువుతో పాటే జీవించేవాళ్ళు. మీరు అది మాత్రం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడో అప్పుడు అంతేవాసులుగా మారక తప్పదు. అంతేవాసులుగా అంటే మీరు గురువుతో పాటు కొన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది. ఇంచేతంటే సూక్ష్మంగా గురువు యొక్క ఆరా ఏం చెప్పడు. అక్కడ మీరు మామూలు పనులే చేస్తూ ఉంటారు, కానీ ఆ గురువు యొక్క ఆ మానసికమైనటువంటి ఆరా ఉందే, కానీ దాన్ని దర్శించగలిగేటటువంటి స్థితికి వెళ్ళాక దాన్ని దర్శించుకోకుండా మీరు వెళ్ళి కూర్చుంటామంటే అటు గురువు టైం వేస్ట్, ఇటు మీ టైం కూడా వేస్ట్. అంచేత తన యొక్క అంతేవాసుల్ని కూడా వదిలేసుకుని, తన యొక్క గురుత్వాన్ని కూడా వదిలేసుకుని ఆ గురువు దగ్గరికి సమిత్పాణి అయి వెళ్ళాడు. కిమర్థమితి, మీ సేవ కోసం నేను వచ్చాను అన్నాడు. ఎవడు? మైత్రేయుడు మౌద్గల్యునితో. కిమర్థమితి, దీని అర్థం ఏంటి అన్నాడు. సమిత్పాణి అయి నువ్వు వచ్చావు, నువ్వు నా శిష్యుడు కావాలని వచ్చావు, నువ్వు నన్ను మూర్ఖుడి అన్నావు అన్నమాట అల్లే, దీని అర్థం ఏంటన్నాడు. సమిత్పాణి అయి వచ్చాడు. సమిత్పాణి అయి రావటం అంటే పూర్వకాలంలో అడవుల నుంచి కర్రలు కొట్టుకు రావాల్సి వచ్చేది. అడవుల్లో జీవిస్తున్న ఆశ్రమవాసులు వాళ్ళు యజ్ఞానికి కావాల్సినటువంటి కర్రలు అప్పటికప్పుడు, ఇలా వర్షం కురిసింది అనుకో అడవిలో, యజ్ఞానికి కర్రలు ఎలా ఉంటాయి? అంచేత యజ్ఞం నిరంతరం జరుగుతూ ఉంటుంది. కనుక గురువుకి ఏది అవసరం ఉన్నా ఏది అవసరం లేకపోయినా సమిధలు నిరంతరం కావాల్సి వస్తుంది. మీరు ఎంత కొట్టుకొచ్చినా, ఎంత ఎండిపోయిన పుల్లలు మీరు తీసుకొచ్చినా అదే అవసరం. ప్లస్ దాన్ని బట్టి నువ్వేం చేయదలుచుకున్నావు, గురువుని మూర్ఖుడు అంతలే, గురువు యొక్క కార్యక్రమానికి నేను చేయగలిగినటువంటి సహాయం నేను చేయబోతున్నాను అని. ఇంకోటి ఏంటి, సమిధలను యజ్ఞంలో వేశారు మీరు. సమిధలు ముందు ఎలా ఉంటాయి? చల్లగా, కొంచెం మట్టి కొట్టుకుపోయి, అగ్ని ఏముండదు, చేత్తో మీరు ముట్టుకోగలరు దాన్ని, అగ్నిలో వేశారు. ఇప్పుడు చేత్తో పట్టుకోండి దాన్ని చూద్దాం. జ్ఞానాగ్ని కూడా అలాగే ఉంటుంది. గురువు యొక్క జ్ఞానాగ్నితో ఏ విధంగా అయితే నా చేతిలో ఉన్నటువంటి సమిధ అగ్నిలో పడి అగ్నిలాగా మారిపోయిందో, గురువు యొక్క సమక్షంలో గురువు నేర్పినటువంటి జ్ఞానంతో నేను కూడా గురువులాగా మారాలి అనేటటువంటి ఒక సింబాలిక్ కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే తెలుసు కదా, అది ఒక నిర్ణయానికి వస్తారు మీరు, అండర్స్టాండింగ్కి. నేను ఇలాగే చేస్తా అండర్స్టాండింగ్కి వస్తారనమాట. దురజ్ఞానం వా అహం భవంతం అవోచం, నేను మిమ్మల్ని మూర్ఖుడు అని నిందించాను. ఆధ్యాత్మిక జగత్తులో ప్రాయశ్చిత్త విధానం అని ఒకటి ఉంది. క్రిస్టియన్ మిషనరీస్ దీన్ని అద్భుతంగా ఉపయోగించుకుంటారు. క్రిస్టియానిటీలో అదొక్కటి మనం నేర్చుకోగలిగితే రిపెంటెన్స్, పశ్చాత్తాపం. నువ్వు ఏదైనా తప్పు చేసే ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి, కన్ఫెషన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసేస్తే నీ తప్పు ఆ పరమ గురువు క్రైస్ట్ స్వీకరిస్తాడు. అది కరెక్ట్ కూడా, అది ఏమీ అందులో అబద్ధం లేదు, 100% కరెక్టే. మనం కూడా ఒక కన్ఫెషన్ బాక్స్ ఉంది, మనకు కూడా తెలుసా ఎక్కడుందో. వాళ్ళని కాదు, మనకి కూడా కన్ఫెషన్ బాక్సులు నదుల రూపంలో ఉన్నాయి. గంగా నదిలో స్నానం చేస్తే మీ పాపాలన్నీ పోతాయి. మీ పాపాలు ఎవరికి చెప్పుకుంటున్నారు మీరు? చెప్పుకుంటున్నామా మనం? ఏం పోతాయి పాపాలు? మీరు నదీ స్నానం అది చేస్తున్నప్పుడు, ఫలానా నదిలో స్నానం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది అని రాస్తున్నారే, ఏది తప్పు కాదు అందులో. మీరేమీ గందరగోళ పడకండి, ఋషులు అబద్ధం చెప్పరు. ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు, ఇక్కడే అర్థమవుతుంది కదా వాళ్ళల్లో వాళ్ళకి. వాళ్ళు మూర్ఖుడని తిట్టినా ఎప్పుడైతే వాడికి నాకంటే ఎక్కువ తెలుసు అని చెప్పగానే తన గురుత్వాన్ని వదిలేసుకున్నాడు, శిష్యుని ఇంటికి పంపించేశాడు, గురువు దగ్గరికి సమితిపాణి అయి వచ్చాడు, ఎవడనవుతే మూర్ఖుడు అని చెప్పాడు. ఆ మానసిక స్థితి, ఆ క్యారెక్టర్ దేనివల్ల వస్తుంది? దురధియానం వా అహం భవంతో మవోచం, నేను మిమ్మల్ని మూర్ఖుడు అని చెప్పాను అని తనే డైరెక్ట్గా గురువుకి వెళ్ళి చెప్పాడు. నేను చేసిన తప్పిది, యాక్సెప్ట్ ఇట్. ఆ యాక్సెప్టెన్స్ యొక్క పరాకాష్ట మీకు ఏ విధంగా జీవించమని చెప్తున్నాను, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అక్కడ ఒప్పేసుకుంటున్నాను మీరు ప్రాయశ్చిత్త విధానానికి. మీ జీవితాలలో కావలసినటువంటి మార్పులు రావాలి అంటే ఫస్ట్ స్టెప్ అది, ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్. మీరు జస్టిఫై చేయటం కాదు, ఏదైనా ఒక వస్తువు అక్కడ ఉంది చూడలేదు, చూడలేదా, ఎదురుకుండానే ఉందిగా. చూడలేదు అంటున్న ఉద్దేశం ఏంటి? నాకు తెలుసు అయినా నేను చెయ్యను. చూడలేదు అంటున్న అంతరార్థం అదే సైకలాజికల్గా. లేదు ఫలానా వాడి వల్ల, లేకపోతే ఫలానా వాళ్ళతో మాట్లాడటం వల్ల, దీనివల్ల దానివల్ల. ప్రకృతి కారణాలు అడగదు. నేను చూసుకోలేదు, నిప్పులో చేయబడింది, కాలుతుంది. నేను చూసుకోలేదు అయ్యో అయ్యో అంటే అయ్యో అయ్యో ఒప్పుకోదు అది. అంచేత నేను మిమ్మల్ని మూర్ఖుడు అనేశాను. ఆ ప్రాయశ్చిత్త విధానం, గంగా స్నానం అది చేస్తున్నప్పుడు ఒక పెద్ద ప్రాసెస్ ఉంది, గంట గంటన్నర పడుతుంది అది. నేను ఇప్పుడు చేసినటువంటి తప్పులు, అప్పుడు చేసినటువంటి తప్పులు, శ్లోకాలు చదవటం కాదు. ఇప్పుడు అప్పుడు అంటే ఆ ఇప్పుడు అప్పుడు ఏంటో మీకు తెలియాలి. ఋషులు మాత్రం అక్కడ డాష్లు పెట్టారు, నేను ఆ రోజు చేసినటువంటి ఫలానా తప్పుని, నేను ఈ రోజు చేసినటువంటి ఫలానా తప్పుని. స్నానం చేస్తున్నప్పుడు, నదీ స్నానం చేస్తున్నప్పుడు వీటిని చెప్పుకుని మీరు, ఇంకా నేను ఆ తప్పులు చెయ్యను అని. లేకపోతే ఏమవుతుంది, చొక్కా విప్పి గట్టును పెట్టాం, స్నానం చేసాం, మళ్ళీ బయటకు వచ్చాం, మళ్ళీ ఆ చొక్కాయే వేసేసుకున్నాం, ఆ తప్పు చేస్తాం. నేను ఇది తప్పు చేశాను అని తెలిసాక మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. ఏ గురువు నోతే నువ్వు మూర్ఖుడు అన్నావు, నువ్వు మళ్ళీ అతన్ని మూర్ఖుడు అన్నావు అనుకో, అతని దగ్గర విద్య నేర్చుకోలేవు కదా. ఏం చేస్తున్నాడు, నిన్ను మిమ్మల్ని మూర్ఖుడు అన్నాను నేను, కానీ ఏం చేస్తున్నాడు, సమిత్పాణి అయి వచ్చాను నేను మీ దగ్గరికి జ్ఞానం నేర్చుకోవటానికి వచ్చాను. అంటే తన యొక్క శిష్యత్వాన్ని, తన యొక్క అహంకార రాహిత్యాన్ని నేర్చుకోవటానికి నేను రెడీగా ఉన్నాను. ఒకప్పుడు నేను ఏదైనా తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు, కాక నా యొక్క మానసిక స్థితిలో, నాకు అప్పుడున్నటువంటి అవగాహనలో నేను తప్పుగా అర్థం చేసుకుని ఉంటే ఉండవచ్చు కాక. కానీ ఇప్పుడు నేను సవరించుకోవటానికి, మీ చేత సవరింపబట్టడానికి నేను రెడీగా ఉన్నాను. త్వమయా ప్రశ్న మపప్రాక్షీన్నతం వ్యవోచం తాముపైష్యామి శాంతిం కరిష్యామి. మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పలేకపోయాను, క్షమించండి నన్ను. శాంతిం కరిష్యామి, నా మీద నువ్వు శాంతివంతంగా దయతలుచు. దయతలచటమే కాదు, ఆ ప్రశ్నకి జవాబేమిటి అంటే వేదము ఇక్కడ ఏం చెప్తోంది, ఒకవేళ మీకు నచ్చని వాళ్ళు, మీకు శత్రువులైనటువంటి వాళ్ళ దగ్గర కూడా మీకు తెలియనటువంటి జ్ఞాన పరంపర ఉంటే జ్ఞానార్థి అయినటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి తగినటువంటి శ్రద్ధతో, తగినటువంటి భక్తితో, తగినటువంటి డిసిప్లిన్తో వెళ్ళాలి. మైత్రేయుడు అన్నాడు, నేను మిమ్మల్ని మూర్ఖులను నిందించాను, మీరడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినాను, నేను మిమ్మల్ని సేవించి సంతుష్టులను చేస్తాను. జవాబు గురువు దగ్గర నుంచి పొందటానికి ముందు గురువుకి కావలసినటువంటి సర్వీస్, గురువుకి కావలసినటువంటి అవసరాలు తీర్చటం కూడా చాలా ముఖ్యం. పూర్వకాలంలో ఇలాగా శాలరీస్ ఉండేవి కాదు కదా, అంచేత గురువుకు కావలసినవి శిష్యులే గమనించుకోవాలి. గమనించుకుని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ, సమాజం దగ్గర నుంచి కానీ, సమాజానికి ఏం తెలుసు గురువుకి ఏం కావాలో, ఏం తగ్గిందో, అంచేత ఆ సేవ అనేటటువంటి భావం ఆ యాంగిల్లో చెప్పారు. ఈ యాంగిల్లో మీరేం చూసుకోవాలి, ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని అతను ఉన్నటువంటి మూడ్ బట్టి, అతను ఉన్నటువంటి పరిస్థితి బట్టి నేర్చుకోవటానికి ఈ కాలంలో మనం ప్రయత్నిద్దాం. సహోవాచ, అత్రవా ఉపేతంచ సర్వచక్రుతం పాపకేన త్వాయానేన చరంతమాహు. నేను మీ గురించి విన్నాను, చెప్పాడు కదా వాడి శిష్యుడే, ఫలానా వాడు మిమ్మల్ని తిట్టాడు సార్, మూర్ఖుడన్నాడు సార్ అని. అబద్ధాలు చెప్పరు వాళ్ళు, నేను విన్నాను మీ గురించి, నువ్వు నన్ను తిట్టావు, మీరు ఇక్కడికి వచ్చారు బాగానే ఉంది, కానీ లోకులు అనేది ఏంటంటే మీరు శుద్ధ భావనతో రాలేదని. పైకి కృతజ్ఞత నటించవచ్చు కానీ లోపల అహంకారం ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి అహంకారం గురువు తప్ప ఎవరు గుర్తించలేరు. నేను అందుకే మీలో చాలామంది నాకు అహంకారం వస్తుందేమో అని నేను ఈ పని చేయటం లేదంటారు. వచ్చేసింది అహంకారం అక్కడే, నీకు అనుమానం ఎందుకు వచ్చింది అసలు అహంకారం వస్తుందేమో అని. సూక్ష్మమైనటువంటి అహంకారం మీరు పట్టుకోలేరు, మీకు తెలియదు అసలు అహంకారం ఉందని కూడా. కేవలము గురువు మాత్రమే ఆ సూక్ష్మమైనటువంటి అహంకారాన్ని పట్టుకుంటాడు. పట్టుకోవటమే కాకుండా గురువు ఏం చేయగలడు, మీరు కనుక సంపూర్ణ సమర్పణ చేసుకుని ఉండి ఉంటే, గురువు చేతిలో మైనపు ముద్దలాగా మారిపోవటానికి మీరు రెడీగా ఉంటే మార్చేస్తాడు. హనుమంతుడికి అహంకారం వచ్చింది, అర్జునుడికి అహంకారం వచ్చింది, నారదుడికి అహంకారం వచ్చింది, విష్ణుమాయ నన్నేం చేస్తుంది అన్నాడు, డొమ్మను ములిగాడు ఒకసారి నీళ్ళల్లో, 60 సంవత్సరాలు పట్టింది మళ్ళా బయటకు రావటానికి, కథ తెలుసు కదా. అంచేత 60 సంవత్సరాలు పట్టింది నారదుడికే పట్టిందంటే మరి మేమేం చేస్తాం అంటే మీరేం కంగారు పడక్కర్లే. ఆ మాయాతీతమైనటువంటి స్థితికి గురువే తీసుకెళ్తాడు. అహంకారం ఉందా లేదా అని డైరెక్ట్గా అక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడు, నువ్వు శుద్ధమైనటువంటి భావంతో వచ్చావు అనుకుంటున్నావు నువ్వు, నీకు ఈ ప్రశ్నకి జవాబు తెలీదు, ఈ ప్రశ్నకి జవాబు నేను తప్ప ఇంకెవరు చెప్పలేరని కూడా మీకు తెలుసు, నేర్చుకుని వెళ్ళాక మళ్ళా పోజు కొడతావు. పరశురాముడికి కొంతమంది మీద కోపం ఎందుకు వచ్చింది అంటే, చాలామంది అడుగుతారు ఏం గురువులు వీళ్ళు శిష్యుల్ని శపించేశారు అని. శపించటం అనేది గురువు చేయడు, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అది గురువు శపించడు. శపించేటటువంటి వ్యక్తి అసలు గురువు కాలేడు భారతీయ సంస్కృతిలో. ఇంచేత గురువు అంటే ఎవడు, పరమమైనటువంటి దయామయుడు, నిన్ను కూడా తనలాగే చూసుకోగలిగేటటువంటి వ్యక్తి. నీకు అతనికి నీకు తేడా ఉండొచ్చు గురు శిష్య సంబంధంగా, కానీ శిష్యుణ్ణి తన యొక్క ప్రొజెక్టెడ్ పార్ట్, తన యొక్క భాగంగానే గురువు చూస్తాడు. మరి ఎందుకు శాపిస్తాడు, గురువు శపించడు, నువ్వు శపించుకుంటావు. గురువు చెప్తూ ఉంటాడు, ఆ క్షణంలో మీ మనసు ఇంకో చోడగెళ్తుంది. గురువు ఆ వినోద్దని చెప్పాడు, అప్పుడు వినొద్దు మానేసింది ఎవరు, మీరే, మీ మనస్సే. అంచేత నువ్వు శ్రద్ధతో వచ్చాను అనుకుంటున్నావు, నువ్వు శ్రద్ధతో రాలేదు అయినా, డైరెక్ట్గా మౌద్గల్యుడు మైత్రేయుడితో అంటున్నాడు. లోకులు మళ్ళా తను అని అనలే పాపం, లోకులు మీరు శుద్ధ భావనతో రాలేదని అంటున్నారు, కానీ నీకు మీకు నేను మీకు కళ్యాణకరమైన భావనని ఇస్తాను, నువ్వు ఏ భావంతో అయినా రా నా దగ్గరికి, నేను మాత్రం నీకు మంచి జరగాలని కోరుకుంటాను. ఒకరు చదివాను చిన్నప్పుడు, నాకు గుర్తులేదు, ఒక క్రిస్టియన్ చాపల్లో వెండి కుండీలు ఉన్నాయట, దీపపు షమ్మీలు. ఓ దొంగ వచ్చాడు, ఒకటి ఆ వెనకాతలు ఎక్కడో పడిపోయింది, ఒకటి ఎదురుకుండా ఉంది. దాన్ని తీసుకుని వాడు బయటకు వెళ్ళిపోతూ ఉంటే పాదరి లేచాడు. లేచి ఆ వెనకాతలు ఉన్నటువంటి వెండి సమ్మి పట్టుకుని, పొడుగ్గా ఉంటాయి కదా, పట్టుకుని ఆగు ఆగు అంటే వాడు భయపడ్డాడు దాంతో కొడతాడని. ఇది మర్చిపోయామన్నాడు వాడు. తీసుకెళ్లేదేదో రెండు తీసుకుపో, మన ఒకటే ఎందుకు తీసుకెళ్ళావు. ఆ విచిత్రమైనటువంటి మానసిక స్థితి అది. ఆ మానసిక స్థితి కోసం మనం ప్రయత్నించాలి తప్ప మనకు వచ్చును అనుకోవద్దు. ఉంటే మనం ఇక్కడ ఎందుకు ఉంటాం, మనం ఋషులం గురువుల్లాగా ఉండేవాళ్ళం. ఈ కథలు, ఈ ఇన్సిడెంట్స్, దీనివల్ల మనం ఏం చేసుకోవాలంటే, మనం అలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఆ మానసిక స్థితి మనలో లేకపోయినా కనీసం అలా ప్రవర్తిద్దాం. చేయగా 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 అలవాటు అవుతుంది. అంచేత ఏం చెప్పాడు, నువ్వు ఏ భావనతో నా దగ్గరికి వచ్చినా పర్వాలేదు, నేను మాత్రము నీకేం చేస్తాను, అధో అయం మమ కళ్యాణస్థం తే దదామి, నీకు కళ్యాణకరమైనటువంటి మార్గాన్ని నేను నీకు ఇస్తాను. తేన యాహీతి, జాగ్రత్తగా దాన్ని స్వీకరించుకో, తెలుసుకుని వెళ్ళిపో, మళ్ళా నా దగ్గరే నువ్వు శిష్యుడిగా ఉండక్కర్లేదు. సహోవాచ, మైత్రేయుడు అన్నాడు, ఏతదేవాత్రాత్విషం చ నృశస్య చ యదా భవాన్ ఆహ ఉపాయామిత్వేవ భవంతమితి. మీరు చెప్పినటువంటి మాటలు నాలో భయాన్ని పోగొట్టుకున్నాయి. ఇంచేత ఎలాగో నేను మూర్ఖుండని తిట్టాను గనక వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి, ఎదుటవాడు మీరు మీ తప్పు ఒప్పుకున్నప్పుడు వాడు క్షమించేస్తాడనే వెళ్తారు. మీరు క్షమించకపోతే వెళ్ళరా వాడి దగ్గరికి, వెళ్ళాలి. వాడు ఇచ్చినటువంటి దండన మీరు స్వీకరించాలి. దండించకపోవటం వాడి గొప్పతనం, కానీ దండన తప్పించుకోవాలి అనుకుని క్షమాపణ అడగటం మాత్రం మన నీచత్వాన్ని తెలుపుతుంది. తప్పు చేశావు, తప్పు చేయటమే కాకుండా నేను క్షమాపణ అడిగేనటువంటి పోజు కొడుతున్నావు. పోజు కొట్టి అందుకని చెప్పాడు, నువ్వు శ్రేష్ఠుడివి కాదు, నువ్వేది మంచి భావనతో ఏం రాలేదు, క్షమాపణ అడిగావు నన్ను. కానీ క్షమాపణ అడగటంలో అంతరార్థం ఏంటి, నేను తప్పు చేశాను, నా తప్పుకు తగిన శిక్ష వేయని నువ్వు అడగటంలే, ఏమడుగుతున్నావు నువ్వు, వదిలేయి. వదిలేస్తే గురువు గొప్పతనం అది. వదిలేకపోతే ఏం చేయాలి, నోరు మూసుకుని దాన్ని స్వీకరించాలి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఇంకేంటే, నేచర్ దగ్గర నువ్వు క్షమాపణ అడిగినా అది విందు, గురువు అయితే వింటాడు తప్ప ప్రకృతి వినదు. తం హోపేధాయ, నేను మీ సేవలో సమిత్పాణి అయి కూర్చుని ఉన్నాను. అప్పుడు ఆయన విధిపూర్వకంగా సేవలో కూర్చుని ఈ విధంగా అడిగాడు. తం హోపేచ్చ ప్రప్రచ్ఛ కిం స్విదాహుర్భో సవితుర్వరేణ్యం. సవితుడును వరేణ్యుడు అని ఎందుకన్నారు? భర్గో దేవస్య కవయవ కిమాహు. సవిత శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ దేవుడి యొక్క భర్గుడు ఎవరు? భర్గుడు అంటే ఆ దేవుడి యొక్క శక్తి. భర్గో దేవస్య కవయవ కిమాహు ధియో విచక్ష యదితః. ధియో, ధీమంతుడైనటువంటి, జ్ఞానవంతుడైనటువంటి, ధీ అనేటటువంటి దాన్ని దేని గురించి చెప్తున్నారో వివరించండి. ప్రవేత్త ప్రచోదయాత్ సవిత యాభిరేతి. ఏ ప్రేరణ వల్ల గాయత్రీ మంత్ర సాధకుడు అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతున్నాడో ఆ ప్రేరణ కూడా మాకు తెలపండి అని మైత్రేయుడు గాల్వఋషిని అడిగాడు. అక్కడ గాయత్రి ఉపనిషత్తుని మనం ఇవాళ ఆపుదాం, 5 నిమిషాలు బ్రేక్ ఇద్దాం. కానీ ఆ ప్రశ్నని మళ్ళీ ఒకసారి చదువుకుందాం మనం. కిం స్విదాహుర్భోహో సవితుర్వరేణ్యం. సవితను వరేణ్యుడు అని ఎందుకన్నారు? భర్గో దేవస్య కవయ కిమాహు, ఆ దేవుని యొక్క భర్గుడెవరు? ధియో విచక్ష యదితః ప్రవేత్త ప్రచోదయ సవితాయాభిరేతి. తమకు తెలుస్తే ధీసౌగ్య గల తత్వాన్ని వివరించండి. అందుకు ప్రేరణనిచ్చే సవిత దేనితో ప్రతిష్ఠింపబడి ఉన్నాడు, విచారణ చేయుచున్నాడు. అంటే గాయత్రి మంత్రంలోని అనేక అంతరార్థాలను అడిగాడు. ఆ అంతరార్థాలనే రేపు చదువుకుందాం మనం. స్వస్తి.